శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఐక్యమత్యమే మహాబలం అనే నాటికను విందాం.
చూడా చక్కాని మొక్క, ముక్కు పుడకాల మొక్క, పొలాల్లో పంటల కంటే ఎక్కువగా పెరిగే మొక్క, రైతుల కడుపు కొట్టే ఓ మొక్క. నిన్నెట్లా చంపుదునే ఓ మొక్క, నిన్నెట్లా చంపుదునమ్మా ఓ మొక్క. చూడా చక్కాని మొక్క, ముక్కు పుడకాల మొక్క, పొలాల్లో పంటల కంటే ఎక్కువగా పెరిగే మొక్క. తొలి దుక్కి దున్నంగా, తొలి పంట వేయంగా, మొలకెత్తే నీ గింజలు పంటలకే నష్టాలాయే. మీ మొక్కల మధ్య తిరిగే మీ పువ్వుల పుప్పొడి పీల్చే రైతన్న కళ్ళను చూడు ఎంతెర్రగా కనిపిస్తాయో. నీ వల్ల జరిగే నష్టం ఓయమ్మో, వర్ణించాలేనమ్మా మాయమ్మా, వర్ణించాలేనమ్మా మాయమ్మా. చూడా చక్కాని మొక్క, ముక్కు పుడకాల మొక్క, పొలాల్లో పంటల కంటే ఎక్కువగా పెరిగే మొక్క. రైతన్నల సమిష్టి కృషి మా పాలిట భాగ్యమేలే, నిన్ను చంపే మార్గం మాకు తెలిసిందిలే మొక్క, నిన్ను మేము చంపుదు మే ఓ మొక్క. ఇక్కట్లే మాకిక లేవే ఓ మొక్క, నీతో ఇక్కట్లే మాకిక లేవే ఓ మొక్క. చూడా చక్కాని మొక్క, ముక్కు పుడకాల మొక్క, పొలాల్లో పంట కంటే ఎక్కువగా పెరిగే మొక్క.
ఒక చేనులో కలుపు మొక్క, నేల ఇలా మాట్లాడుకుంటున్నాయి. ముందుగా కలుపు మొక్క.
జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమా.
అబ్బా, మనకి ఈ ప్రదేశం ఎంత బాగుందో. ఇక్కడ నివాసం ఉంటూ ఈ ప్రాంతం అంతా ఆక్రమించుకుందాం.
అందుకు నేల,
ఎవరు మీరు ఇక్కడికి వచ్చారు?
మేమా పార్థినియం మొక్కలం.
అంటే?
మమ్మల్ని వయ్యారి బామ, క్యారెట్ గడ్డి, కాంగ్రెస్ గడ్డి, పిచ్చి మాచిపత్రి ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
మీరెవరైనా సరే ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
ఏంటి, మమ్మల్నే వద్దంటావా?
అవును వద్దంటాను. ఈ నేలను మా రైతు పంట వేయడానికి శుభ్రం చేసుకున్నాడు.
ఇంతకీ మా సంగతి నీకు తెలిసినట్టే లేదే.
అంత గొప్పవారా మీరు? ఇంతకు మీది ఏ ఊరు?
అవును, మేం గొప్పవాళ్ళమే. మా సొంత ఊరు మెక్సికో దేశం.
అవునా, అంత దూరం నుండి ఇక్కడికి ఎలా వచ్చారు?
మేము 50వ దశకంలో గోధుమల ద్వారా మీ భారతదేశానికి వచ్చాము.
అది సరే, మీరంటే అందరూ ఎందుకు భయపడతారు?
మేము అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాం కనుక.
ఎలా ఇబ్బంది పెడతారు?
ఎలానా, మమ్మల్ని తాకిన మనుషులకు చర్మ వ్యాధులు, మా మొక్కల వాసన చూసిన వారికి ఉబ్బసం, శ్వాస సంబంధమైన వ్యాధులు కలగజేస్తాం. చర్మానికి తామర వంటి వ్యాధి వస్తుంది. అంతేకాదు, మా పూలలోని పుప్పడి పీలిస్తే జలుబు, కళ్ళలో పడితే కళ్ళు ఎర్రబడడం, కంటి రెప్పలు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అబ్బో, మీ వల్ల మనుషులకు బాగానే నష్టం జరుగుతుందన్నమాట.
అవును, మరి మేమంటే ఏమనుకున్నావు?
అది సరే, మీరంటే జంతువులు ఎందుకు భయపడతాయి?
మేము పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి వాటిని హైపర్ టెన్షన్ కి గురి చేస్తాం గనుక.
మరి ఇతర కలుపు మొక్కలు ఎందుకు భయపడతాయి? అవి కూడా మీలాంటి మొక్కలే కదా.
అలా ఏం కాదులే, ఆ మొక్కలకి మాకు చాలా తేడా ఉంది.
ఏం తేడానో కాస్త వివరించి చెప్పొచ్చుగా?
మేము తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాల్లోకి వెళతాం. త్వరగా విత్తనాలను ఉత్పత్తి చేసి 3 నుండి 4 నెలల్లో మా జీవితకాలం పూర్తి చేసుకుంటాం. మా విత్తనాల ద్వారా ఆ ప్రాంతం అంతా ఆక్రమిస్తాం.
మీరు ఒక మొక్క ద్వారా ఎన్ని విత్తనాలను ఉత్పత్తి చేస్తారు?
ఆ విషయం చెప్తే నువ్వు గుండాగి చస్తావు.
నేను చాలా గట్టి గుండె గలవాణ్ణి, ఏం భయపడను, చెప్పు.
మేము ఒక మొక్క ద్వారా సుమారు 5,000 నుంచి 25,000 వరకు విత్తనాలు ఉత్పత్తి చేస్తాం, తెలుసా?
అమ్మో, నీలాంటి మొక్కని నేను ఇంతవరకు చూడలేదు.
పాపం, నీ గుండె ఆగినంత పనేలే.
మరి ఆగదా, నువ్వు చెప్పిన విషయం అలాంటిది.
ఆగాగు, అప్పుడే భయపడకు. ఇంకా నా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
సరే, మీ విత్తనాలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఎలా వెళతాయి?
గాలి, నీరు, మనుషులు, జంతువులు, పనిముట్లు, వాహనాల ద్వారా మాకు ఎలా వీలైతే అలా వెళతాం. మా విత్తనాలు తేలికగా ఉంటాయి కాబట్టి గాలి ద్వారా ఎక్కువ దూరం వెళతాయి.
ఆహా, అలాగా. ఇతర ప్రాంతాలకు త్వర త్వరగా వ్యాప్తి చెంది అక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారన్నమాట.
అవును, అలా త్వరగా స్థిరపడతాం.
అయినా నీ వంటే పంట మొక్కలకు పెద్దగా భయం లేదనుకుంటా.
ఆగాగు, తొందరపడకు. అసలు నేనంటేనే పంట మొక్కలకు చచ్చేంత భయం.
అవునా? ఎందుకంత భయం?
ఎందుకంటే నా భయానికి కొన్ని విత్తనాలు మొలకెత్తనే మొలకెత్తవు, పుట్టక ముందే చస్తాయి. అంతేకాక పెరుగుదల, దిగుబడి కూడా తగ్గుతుంది.
విత్తనాలు కూడా మొలకెత్తవా? అది ఎలా?
ఎలాగంటే మా మొక్కలు వేర్ల ద్వారా కొన్ని రసాయనిక పదార్థాలను నేలలోకి పంపిస్తాయి. అవి వేరే మొక్కల విత్తనాలను మొలకెత్తకుండా చేస్తాయి.
అబ్బో, నీలో చాలా విషయం ఉందే.
ఆగాగు, అప్పుడే నోరెళ్ళ పెట్టకు, ఇంకా చెబుతా విను.
చెప్పు.
మా పూల నుండి వచ్చే పుప్పొడి టమాటా, వంగ, మిరప, మొక్కజొన్న పూతపై పడి వాటిలో కాయలు ఏర్పడక దిగుబడి తగ్గేలా చేస్తాయి.
మరి ఇన్ని నష్టాలు కలిగిస్తున్నావు కదా, నిన్ను ఎదుర్కొనే మునగాడే లేడా?
నన్ను ఎదుర్కొనే మునగాడు ఇంకా పుట్టనే లేదు.
ఇదంతా విని అటుగా వెళ్తున్న జైగోగ్రామ కసింద విత్తులు ఇలా అంటున్నాయి.
మేమున్నాం.
ఎవరు మీరు? పార్థినియంను చంపేస్తారా?
అవును, చంపేస్తాం.
ఎలా చంపుతారు? ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.
ముందు నేను చెబుతాను.
ముందు నీ పేరు చెప్పి ఆ తర్వాత ఎలా చంపుతావో చెప్పు.
నా పేరు జైగోగ్రామ బైకొలరేట. నేను ఒక పెంకు పురుగును. మాకు పార్థినియం మొక్కలు అంటే చాలా ఇష్టం. మా ప్రధాన ఆహారం పార్థినియం ఆకులు. మా కుటుంబం అంతా పార్థినియంను తింటూ జీవనం గడుపుతాం.
మీ సంతానం గురించి కాస్త చెబుతారా?
తప్పకుండా. మా ఆడ పెంకు పురుగులు ఒకసారి 1500 నుంచి 1800 గుడ్లను ఆకు అడుగు బాగాన పెడతాయి.
ఆ తర్వాత?
ఈ గుడ్లు 4-5 రోజుల్లో ఎదిగి పిల్ల పురుగులను బయటికి వచ్చి పార్థినియం ఆకులను తింటాయి.
మీరు ఏ కాలంలో ఎక్కువ కనిపిస్తారు?
మేము ఖరీఫ్ కాలంలో జూన్ నుండి అక్టోబర్ వరకు కనిపిస్తాం.
అయితే మీరంటే పార్థినియం మొక్కలకు బాగా భయమన్నమాట. అరే, ఏమైంది? ఎందుకలా ఏడుస్తావు?
మేము మిత్ర పురుగులు అని తెలియక రైతులు మేము కనబడగానే శత్రు పురుగులు అనుకుని చంపివేస్తున్నారు.
మరి రైతులకు మిమ్మల్ని కాపాడమని చెప్తున్నారా?
అవును, చెబుతున్నాం. ఇంత చెప్పినా వినడం లేదు. మేము మిత్ర పురుగులం, మమ్మల్ని చంపద్దు అని ఎంత మొత్తుకున్నా చంపుతున్నారు.
మీరు చెబితే ఎవరు వింటారు?
మరి ఎవరు చెబితే వింటారు?
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు చెప్పించండి, అప్పుడు వింటారు.
అవునా? వారు చెబితే రైతులు వింటారా?
అవును, వ్యవసాయ శాస్త్రవేత్తల మాటలనే రైతులు వింటారు. ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు చాలా అవగాహన తీసుకొచ్చారు.
అవునా? అయితే ఇప్పుడే వెళ్తాను. వెళ్తున్నాను.
చెప్పండి కసవింద విత్తులు గారు, మీరెలా పార్థినియంను చంపేస్తారు?
మేము పెరిగే దగ్గర పార్థినియం మొక్కలను పెరగనివ్వం.
ఎలా పెరగకుండా చేస్తారు?
మా వేరు నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు పార్థినియం మొక్కలు పెరగకుండా చేస్తాయి.
భలే భలే. మరి మిమ్మల్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి?
పార్థినియం మొక్కలు పెరిగే స్థలాల్లో ఖరీఫ్ కాలంలో మా కసవింద విత్తులను పొలమంతటా చల్లాలి. మా విత్తనాలు పెరిగి పార్థినియం మొక్కలను పెరగనివ్వవు.
మరి మీ గురించి రైతులకు ఎక్కువగా తెలిసినట్టుగా లేదు.
వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులు తెలుసుకోవాలి. కానీ మేము ఖాళీ స్థలాల్లోనే ఉపయోగం కావున అక్కడే మమ్మల్ని ఉపయోగిస్తారు.
వింటున్నావా పార్థినియం? జైకోగ్రామ పెంకు పురుగులు నిన్ను బతకనివ్వవు, కసవింద విత్తులు నిన్ను పెరగనివ్వవు. ఇక నీ పని అయినట్లే. ఏంటి పార్థినియం, నవ్వుతున్నావు? నీకు భయం లేదా?
నాకా? భయమా? భయమెందుకు? మా సంతతి చాలా ఎక్కువ. మా జనాభాకి వాటి జనాభా సరిపోదులే. అందుకే మేం భయపడం.
వస్తాడు, నిన్నెదుర్కొనే మా రైతు వస్తాడు.
ఇంతలో రైతు అక్కడికి వస్తాడు.
ఎవరు వచ్చారో చూసావా? పార్థినియం, మా రైతు వచ్చాడు.
ఒక్క రైతే కదా వచ్చాడు.
అలా అంటున్నావేంటి? నిన్ను చంపేస్తాడు కదా.
ఒక్క రైతు నన్నేం చంపేస్తాడు?
అవును, చంపేస్తాడు.
ఒక్క రైతు కాదు, నన్ను అందరు రైతులు కలిసి పూతకు రాకముందే వేళ్లతో సహా పీకడం వల్ల మాత్రమే నేను చచ్చిపోతాను.
అంటే సమగ్ర కలుపు నివారణ యాజమాన్యం చెయ్యాలంటావు?
అవును, అలా సమగ్ర కలుపు నివారణ యాజమాన్యం చేస్తేనే నేను చచ్చిపోతాను.
ఆహా, అలా అయితే నేను ఈ విషయం రైతుకు చెప్తాను.
చెప్పు, రైతులందరూ కలిసేదెప్పుడు, నేను చచ్చేదెప్పుడు?
ఇంతలో రైతులందరూ కలిసి అక్కడికి వస్తారు.
అటు చూడు పార్థినియం, ఇక నీ పని అయినట్లే.
అమ్మో, రైతులందరూ కలిసి మమ్మల్ని పీకడానికి వస్తున్నారే, అయ్యయ్యో.
వస్తున్నారు.
ఇంతలోనే రైతులు పార్థినియం మొక్కలను పీకడం ప్రారంభించారు.
అయ్యయ్యో అయ్యయ్యో, మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు, చంపొద్దు, చంపొద్దు.
పాపం
పాపం పార్థినియం తనని ఎవరూ చంపలేరనుకుంది. రైతుల ఐక్యమత్యానికి బలైపోయింది. రైతుల ఐక్యమత్యం దేనైనా సాధించగలదు.
ఐక్యమత్యమే మహాబలం, ఐక్యమత్యమే మహాబలం.
ఈ నాటికలోని పాత్రధారులు కసివింద, అఫ్రిన్, జైగోగ్రామ, విజయగౌరి, నేల, శ్రీకాంత్, పార్థినియం, బి లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల జగిత్యాల, వ్యాఖ్యాత అర్చన.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
చిన్ని చిన్ని దానివే ఓ చెల్లి, చిట్టి చిట్టి దానివే. చిన్ని చిన్ని దానివే ఓ చెల్లి, చిట్టి చిట్టి దానివే. నేను చెప్పే మాటల్ని ఓ చెల్లి శ్రద్ధగా నువ్వినవే. నేను చెప్పే మాటల్ని ఓ చెల్లి శ్రద్ధగా నువ్వినవే. పర్యావరణాన్ని కాపాడుకునే పనిలోన మనముందమే. పర్యావరణాన్ని కాపాడుకునే పనిలోన మనముందమే. బయోగ్యాస్ ప్లాంట్ అంటనే ఓ చెల్లి మన ఇంటి ముందరనే. బయోగ్యాస్ ప్లాంట్ అంటనే ఓ చెల్లి మన ఇంటి ముందరనే. ఆవు పేడతోని చెత్త ఆగ్లతోని నడిచేటి ఓ యంత్రమే. ఆవు పేడతోని చెత్త ఆగ్లతోని నడిచేటి ఓ యంత్రమే. పొగేమి రాదంటనే ఓ చెల్లి మన కళ్ళు బాగుంటాయే. పొగేమి రాదంటనే ఓ చెల్లి మన కళ్ళు బాగుంటాయే. తక్కువ ఖర్చుతో బయోగ్యాస్ ప్లాంటుని మనం వాడుకుందామే. తక్కువ ఖర్చుతో బయోగ్యాస్ ప్లాంటుని మనం వాడుకుందామే. చిన్ని చిన్ని దానివే ఓ చెల్లి, చిట్టి చిట్టి దానివే. నేను చెప్పే మాటల్ని ఓ చెల్లి శ్రద్ధగా నువ్వినవే. పర్యావరణాన్ని కాపాడుకునే పనిలోన మనముందామే. పర్యావరణాన్ని కాపాడుకునే పనిలోన మనముందామే.
అంకాపూర్ గ్రామానికి చెందిన రామన్న కూతురు గీత, ఆమె పట్టణంలో చదువుతుంది. వాళ్ళక్క లక్ష్మి తన భర్త పిల్లలతో పులాసాలో కాపురం ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత గీత వాళ్ళక్క లక్ష్మిని కలవడానికి వచ్చింది. మరి వారిద్దరి మధ్య బయోగ్యాస్ ప్లాంట్ గురించి జరిగే సంభాషణని ఇప్పుడు విందామా?
గీత, ఇదేనా రావడం? ప్రయాణం బాగా జరిగిందా?
హా, అంతా బానే జరిగిందక్క. ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి.
అవును గీత, దాదాపు 5 ఏళ్ళైంది నిన్ను చూసి. ఇంతకీ నీ చదువెలా సాగుతుంది?
బానే చదువుతున్నానక్క. ఇంకొక సంవత్సరం అయితే పూర్తయిపోతుంది నా చదువు.
ఇంతకీ ఏంటి కబుర్లు?
ముందు నువ్వు చెప్పు. బావా పిల్లలు ఎలా ఉన్నారు?
అందరూ బాగున్నారు. మీ బావగారేమో పొలానికి వెళ్లారు, పిల్లలేమో స్కూల్కి వెళ్లారు.
ఇదేంటక్క ఈ పొగ ఏంటి?
అదా వెనకాల కట్టెల పోయి మండుతుందమ్మా. నువ్వు వస్తున్నావని ఇందాకే వంట మొదలు పెట్టాను.
ఏంటి, ఇంకా మీరు కట్టెల పోయి వాడుతున్నారా?
అవును గీత, ఈ పల్లెటూళ్లలో అవి కాక ఇంకేముంటాయి చెప్పు. కట్టెలు అయితే చాలా తేలిగ్గా దొరుకుతాయి కాబట్టి చాలా మంది కట్టెల పోయినే వాడుతున్నారు.
అక్క, ఈ కట్టెల పోయి వల్ల ఖర్చు తగ్గుతుందనే మాటే తప్ప నష్టాలు చాలా ఉన్నాయి.
మండించడం కొంచెం కష్టం అంతే కదా, ఇంకా ఏం నష్టాలున్నాయి?
అయ్యో అక్క, నీకంతే తెలుసు, కానీ ఈ కట్టెల పొయ్యి వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి.
అవేంటో చెప్పు గీత.
కట్టెల కోసం చెట్లను నరికేస్తున్నాం కదా, దానివల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. ఇంకా మంట వల్ల వచ్చే పొగ వాయు కాలుష్యానికి దారితీస్తుంది. దీని మీద వంట చేయడం కూడా అంత సులభమైన పని కాదు.
మరి ఏం చేయమంటావు గీత?
అక్కడికే వస్తున్నానక్క. ఈ పల్లెటూరి పరిస్థితులకు అనుగుణంగా ఉండే బయోగ్యాస్ ప్లాంట్ను పెట్టుకోవచ్చు కదా.
బయోగ్యాసా? నేను దీని పేరు విన్నాను కానీ సరిగ్గా తెలీదు.
ఈ బయోగ్యాస్ ను మనం చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చక్క.
మరి ఆ బయోగ్యాస్ తయారీకి ఏం కావాలి?
బయోగ్యాస్ తయారీకి మనకు అందుబాటులోనే ఉన్న పశువుల వ్యర్థాలను, ఆవు పేడ, పంట వ్యర్థాలను, వంటింటి నుంచి వచ్చే చెత్తను వాడవచ్చు.
మరి ఆ బయోగ్యాస్ ను ఎక్కడ అమర్చుకోవాలో కూడా చెప్పు.
బయోగ్యాస్ ప్లాంట్ ను నిర్మించే స్థలం గ్యాస్ ను వినియోగించే ప్రాంతానికి, అంటే వంటగదికి దగ్గరగా ఉండాలి. ప్లాంట్ వంటగది నుండి 10 మీటర్ల లోపు ఉండేలా అమర్చుకోవాలి. బయోగ్యాస్ ఉండే స్థలంపై సూర్యకాంతి పడేలా చూసుకోవాలి.
మరి బయోగ్యాస్ లో వ్యర్థాలను నేరుగా వాడవచ్చా గీత?
అవునక్క, వాడచ్చు. వ్యర్థాలను సమ పాలలో నీటితో కలిపి ప్లాంట్ లో వేయాలి.
మరి ఈ బయోగ్యాస్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా గీత?
హా అక్క, బయోగ్యాస్ వినియోగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది.
ఏంటవి?
వంట చేసే సమయంలో ముందుగా అగ్గిపుల్లను వెలిగించిన తర్వాతే బర్నర్ వాల్ను ఆన్ చేయాలి. వంట ముగిసిన వెంటనే ప్లాంట్ దగ్గర ఉన్న గ్యాస్ వాల్ను మూసివేయాలి. దీనివల్ల గ్యాస్ లీకేజీకి ఎటువంటి ఆస్కారము ఉండదు.
మరి గ్యాస్ లీక్ అయితే ఎలా తెలుసుకోవాలి గీత?
గ్యాస్ పైపుల్లో లీకేజీని పరీక్షించుకోవడాని కోసం సబ్బునీటిని గ్యాస్ పైపుల పైన పోయాలి. ఎక్కడైనా గ్యాస్ లీకేజీ ఉంటే అక్కడ బుడగలు కనిపిస్తాయి, వెంటనే లీకేజీని గమనించి మూసివేయాలి.
ఇది ఏ కాలంలోనైనా ఒకేలా వాడుకోవచ్చా గీత?
ఒక్కో కాలంలో ఒక్కో జాగ్రత్తలు పాటించాలక్క. ఈ బయోగ్యాస్ లోని సూక్ష్మజీవులు 20-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల శీతాకాలంలో బయోగ్యాస్ ప్లాంట్ డైజెస్టర్ ను ఎండుగడ్డి లేదా గోనె సంచులను ఉపయోగించి పైభాగాన్ని మూసివేయాలి. వాటి మీద 5 నుండి 10 సెంటీమీటర్ల మందమైన మట్టి పొరను ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉండి గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. వేసవి కాలంలో అయితే ఎండుగడ్డి లేదా గోనె సంచుల పైన చల్లని నీటిని చల్లి ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు.
ఈ బయోగ్యాస్ వల్ల వంట చేసుకోవడమే కాక ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా గీత?
లేకేమక్క, చాలా ఉన్నాయి. ఈ బయోగ్యాస్ తో వచ్చే వ్యర్థాలను పంట పొలాలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ బయోగ్యాస్ ను ఉపయోగించి విద్యుత్తుని కూడా తయారు చేస్తున్నారు. తెలుసా అక్క, ఇంకా మనం వ్యర్థాలను వాడుతున్నాం కాబట్టి చాలా మటుకు చెత్తా చెదారాన్ని తగ్గించుకోవచ్చు.
చాలా మంచి విషయాలు చెప్పావు గీత. ఈ రోజే మీ బావగారితో ఈ బయోగ్యాస్ గురించి చెప్తాను.
ఇలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుతుండగా లక్ష్మి వాళ్ళ ఆయన నారాయణ పొలం నుంచి ఇంటికి వస్తాడు.
అమ్మా గీత, బాగున్నావమ్మా, ఎప్పుడొచ్చావు?
నేను బానే ఉన్నాను బావగారు, ఇందాకే వచ్చాను.
ఏంటి లక్ష్మి, చెల్లెలు రాగానే మాటలు మొదలు పెట్టేశావా? తనకు తినడానికి ఏమైనా పెట్టావా లేదా?
అయ్యో నాకు తెలీదా చెప్పండి, వంట పూర్తయిపోయింది, తినడమే ఆలస్యం.
ఏంటి గీత విశేషాలు?
అన్ని మామూలే బావగారు, మీ కట్టెల పొయ్యిని చూసి బయోగ్యాస్ గురించి అక్కకి చెప్తున్నాను.
ఓ అలాగా, ఈ బయోగ్యాస్ గురించిన ఉపయోగాలు నేను కూడా విన్నాను. ఈ ఊళ్ళో శంకర్ వాళ్ళింట్లో పెట్టించారు కూడా.
మరింకేంటండి, మనం కూడా పెట్టించుకుందాం. మీరు దాని గురించి వివరాలు కనుక్కురండి.
ఆ అలాగే, ఇన్ని ఉపయోగాలున్నాయి తెలిసా కూడా పెట్టించుకోకుండా ఉంటామా?
చాలా మంచిదండి, ఇక మీరిద్దరూ చేతులు కడుక్కురండి, భోంచేద్దురు.
సరేనక్క, పద.
విన్నారు కదండి, బయోగ్యాస్ ప్లాంట్ ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయో. దీనివల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు, గ్యాస్ కయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇంట్లో ఉండే వ్యర్థాలను ఉపయోగిస్తున్నాం కాబట్టి వ్యర్థ పదార్థాలను, చెత్తను తగ్గించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇంకెందుకండి మరి ఆలస్యం? మనం కూడా ఈ బయోగ్యాస్ ప్లాంట్ ని ఇంట్లో ఏర్పాటు చేసుకుందామా? దీనిలోని పాత్రధారులు గీత, కె విజయ గౌరి, లక్ష్మి, కెఎం అఫ్రీన్, నారాయణ, సాయిరాం, వ్యాఖ్యాత బి లక్ష్మీ ప్రసన్న.
ఈరోజు కూడా మళ్ళీ అదే పాఠశాలకు అదే టీచర్ ముందుకు వెళ్ళాలి. నిన్నేమో కడుపు నొప్పని, మొన్నేమో తలనొప్పని, ఇలా ఏదో ఒక సాకు చెప్పి వారం రోజులుగా బడికిపోలేదు. మరి ఇప్పుడేం సాకు చెప్పి తప్పించుకోవాలరా దేవుడా? నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అయినా నేను ఎవరికైనా చెప్పుకుంటే కదా నా బాధ తీరడానికి.
ప్రశాంతి, ప్రశాంతి, ఏంటబ్బా ఇంట్లో చూస్తే ఎవరు లేనట్టున్నారు, కాని ఎవరో ఏడుస్తున్నారు, మాటలు బాగా వినిపిస్తున్నాయే. ఇలా పెద్ద పెద్ద మాటలతో మాట్లాడేది మా చిన్ని కాదు కదా? చిన్ని, చిన్ని, ఏమైంది చిన్ని, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఏమైంది? నాతో చెప్పు.
ఏమీ కాలేదు పిన్ని, ఏమీ కాలేదు, నేను బానే ఉన్నా.
మరైతే కంట్ల నుంచి వచ్చే ఏడుపు ఏంటి చెప్పు చిన్ని, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంతగానం చెప్పురా.
అది పిన్ని మరేమో, మా స్కూల్లో మాస్టరు మాతో ఎలాగనో ప్రవర్తిస్తున్నారు. ఎవరితో చెప్పకండి, చెప్తే ఫెయిల్ చేసేస్తాను అంటున్నాడు పిన్ని. మొన్న నా ఫ్రెండ్ ప్రియాంక మా సార్ మీద అరిస్తే ఆయన అమ్మాయిని బాగా కొట్టాడు పిన్ని. ఆ తర్వాత రజనీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే ఇలాంటివన్నీ చెప్పకూడదు, నువ్వు ఊరుకొండు అని తననే బెదిరించింది. ఇంకా సుధా వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ ఆయన్ని అడగకపోగా ఊరుకో అని తనకే నచ్చ చెప్పింది. ఇలా చాలా మంది పిన్ని ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. ఇదిగో నాలాగే అటు అమ్మ వాళ్ళకి చెప్పలేక ఇటు ఎదిరించలేక ఎంతో మంది స్కూల్ కి పోవట్లేదు. నాలాగే ఇలా చాకులు చెప్పుకుంటూ బడికి పోకుండా మానేస్తున్నారు.
మరైతే నువ్వు అమ్మకు చెప్పలేదా?
లేదు పిన్ని, అమ్మకు చెప్తే బాధపడుతుందని చెప్పలేదు.
చిన్ని, అమ్మకు చెప్తే నీకు ధైర్యం ఇచ్చుద్ది కదా, దీని నుంచి ఎలా బయటపడాలో చెప్పుద్ది కదా. నీకు విషయం తెలుసా, నా ఫ్రెండ్ స్ఫూర్తి తెలుసు కదా నీకు, తను కూడా ఇలా ఎన్నో బాధలు పడింది.
అదేంటి పిన్ని, నువ్వు మాట్లాడుతుంది బ్యాంక్ ఆఫీసర్ గురించేనా?
అవును, తనే. తను చిన్నప్పటి నుంచి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంది, కొన్నిసార్లు తన ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. తన సొంత ఇంట్లోనే ఎన్నో చేదు అనుభవాలు చవి చూసింది. తను ఆనాడు ఇదిగో ఇలాగే ఊరుకొనుంటే నేడు ఈ స్థాయికి ఎదగగలిగేదా? సొంత బంధువులే తనను చాలా ఇబ్బంది పెట్టారు. తను కొన్ని రోజులు మౌనంగా ఉండి ఇక ఈ సరైనది కాదు అని చెప్పి ఎదురు తిరిగి వాళ్లలో మార్పు తీసుకొచ్చి నేడు ఈ స్థాయికి ఎదిగింది. ఎన్నో మానసిక సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంది. అటు చూస్తే బంధువులు, ఇటు చూస్తే పాఠశాల ఉపాధ్యాయులు. అందుకే ఇవాళ ఒక స్కూలు వాళ్ళు తమ విద్యార్థులకు ఈ విషయాలపై అవగాహన కలిగించి ప్రోత్సాహాన్ని అందించాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తనను అతిథిగా పిలిచారు. నేను వెళ్తూ మధ్యలో నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు ఎలాగో ఇంట్లోనే ఉన్నావు కదా, పదా మనం వెళ్దాము.
అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే దాని వెనుక ఎన్నో బలమైన బలహీన కారణాలున్నాయి. ఒకనొక సమయంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, లేక ప్రతి అమ్మాయి పరిస్థితింతేనా అని ఎన్నోసార్లు అనిపించింది. చట్టంలో మార్పు రావాలన్నా మార్పు తీసుకురావాలన్నా ముందు మనలో చైతన్యం కలగాలి, ఆత్మవిశ్వాసం ఆత్మశైర్యం పెరగాలి. స్త్రీ తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, కానీ మనం ఎంచుకునే మార్గం సరైనదై ఉండాలి. ముందు ఉన్న పరిస్థితుల కన్నా ఇప్పుడు ఎన్నో చట్టాలు వచ్చాయి, మనల్ని మనమే కాపాడుకోగలిగే విధానాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే సరైన అవగాహన లేక ఇంకా ఈ లైంగిక వేధింపులకు గురి అవుతున్నాం. అసలు ఈ లైంగిక వేధింపులు అంటే ఏంటి? వివిధ పరిస్థితుల్లో సందర్భాల్లో అమ్మాయిని ఓరచూపులు చూడడం, కన్ను కొట్టడం, నీచమైన శబ్దాలు చేయడం, శృంగారపరమైన అర్థాన్ని సూచించే జోక్స్ కామెంట్స్ వాక్యాలతో కించపరచడం, బహిరంగంగా జననాంగాన్ని చూపడం, రుద్దుకోవడం, అసభ్యకరమైన ఫోన్ కాల్స్ చేయడం మొదలైనవి లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు. రహస్యంగా చట్టవిరుద్ధంగా స్త్రీలను బాలికలను లైంగిక దోపిడీకి అనుకూలమైన పరిస్థితుల్లో బలవంతంగా నెట్టే అంతిమ లక్ష్యంలో తరలించడాన్ని ట్రాఫికింగ్ అంటారు. ట్రాఫికింగ్ మహానేరం. అత్యవసర సేవల కోసం బాలికల అక్రమ తరలింపు 1099 నంబర్కు డైల్ చేయండి. బాలికల అపహరణ మరియు అమ్మకం చట్టరీత్యా నేరం. అమ్మాయిల నిరక్షరాస్యత, పేదరికం, అజ్ఞానం దీనికి పరోక్షంగా కారణం. టోల్ ఫ్రీ నంబర్ 0406570408 నంబర్కి డైల్ చేయండి. ఎవరైనా అపరిచితులు ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని వెంబడించడం, పదే పదే చూడడం చేస్తే వెంటనే గమనించి పోలీసులకు లేదా పెద్దవాళ్లకు ఫిర్యాదు చేయాలి. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 100 నెంబర్కి డైల్ చేయండి. స్త్రీల వేధింపుల వ్యతిరేకత కోసం 99470001 నెంబర్కి డైల్ చేయండి. నేరాలను అరికట్టుట కోసం 1090కి కాల్ చేయండి. ఉగ్రవాద వ్యతిరేకత హెల్ప్ లైన్ కోసం 9656001000. రక్షక భటుల సహాయం కోసం 100. ట్రాఫిక్ సహాయం కోసం 1099. హైవే సహాయం కోసం 9846100100. పిల్లల హెల్ప్ లైన్ కోసం 1098. స్త్రీల హెల్ప్ లైన్ కోసం 1091. రక్తదాన సర్వీస్ కోసం 19910 పోలీస్ ఎస్ఎంఎస్ సర్వీస్ కోసం 9497900000. మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తుల నుండి కౌగిలింతలు లాంటివి లభిస్తే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచకండి. మీకు నమ్మకం ఉన్న పెద్దవారిలో ఆ విషయం చెప్పాలని గుర్తుంచుకోండి. యుక్త వయస్కులైన అమ్మాయిలను ఎవరైనా మగవారు అసౌకర్యం కలిగించే విధంగా ముట్టుకొని మాట్లాడి దానిని రహస్యంగా ఉంచమని కోరితే అలా చెయ్యకుండా పెద్దవారిలో ఆ విషయాన్ని చెప్పండి. తమకి బాగా తెలిసిన పెద్దవాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తే వారు నమ్మరు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పింది నమ్మి ఆ పెద్దవాళ్లకు దూరంగా సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అమ్మాయిలు ఒంటరిగా కాకుండా ఒక గుంపుగా కలిసి వెళ్లడం ద్వారా చాలా వరకు లైంగిక వేధింపులకు దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగితే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం. ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలబడవచ్చు. ధన్యవాదాలు.
విన్నావు కదా చిన్ని, ఇప్పుడు చెప్పు, మనలాగా ఇలాగే ఇంట్లోనే కూర్చొని బాధపడాలా, లేక స్ఫూర్తిలాగా స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆదర్శంగా నిలవాలా?
ఆదర్శంగానే నిలవాలి పిన్ని. ఇంకా ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పట్లాగే బాధపడుతూ కూర్చోక బడికి వెళ్లి ధైర్యంగా సమస్యను ఎదుర్కొని ఒక స్ఫూర్తిలాగా, ఒక కిరణ్ బేడీలాగా, ఒక సైనా నెహ్వాల్ లాంటి గొప్ప వ్యక్తులుగా కావడానికి కృషి చేస్తాం.
సభాష్ చిన్ని, మరి ఏ పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడతావు కదా. ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా డయల్ చేయాల్సిన నంబర్లు గుర్తున్నాయి కదా నీకు?
ఆ పిన్ని, గుర్తున్నాయి. స్త్రీల వేధింపుల వ్యతిరేకత కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 9947001000. నేరాలను అరికట్టుట కొరకు చేయవలసిన నెంబర్ 1090. ఉగ్రవాద వ్యతిరేకత హెల్ప్ లైన్ కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 9656000100. రక్షక భటుల సహాయం కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 100. ట్రాఫిక్ సహాయం కోసం చేయవలసిన నెంబర్ 1099. హైవే సహాయం కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 9846100100. పిల్లల హెల్ప్ లైన్ కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 1098. స్త్రీల హెల్ప్ లైన్ కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 1091. రక్తదాన సర్వీస్ కొరకు డయల్ చేయవలసిన నెంబర్ 1910. ఎస్ఎంఎస్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవలసిన నెంబర్ 9497900000.
ఇంకేంటి చిన్ని, ఇంకా ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలవా?
ఓ ధైర్యంగా పిన్ని.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి గృహ విజ్ఞాన విభాగం www.vijnanasadita.com రూపొందించింది. బాలల అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత, పర్యావరణం, సౌరశక్తి అభివృద్ధి పథకాలను గురించిన సమాచారాన్ని తెలుగులో మీకు అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం వెంటనే సందర్శించండి www.vijnanasadita.com.